మూడు రకాలు ఉంటారట శిష్యులు. ఇక్కడ వేదవ్యాసుల వారు ఒక అపూర్వమైనటువంటి విషయం చెప్పారు, శిష్యులు మూడు రకాలు. గురువు చెబితే వెనక ముందు చూడకుండా దూకేసేవాళ్ళు ఉత్తమ శిష్యులు. గురువు గారికి అసలు చెప్పకుండానే సొంత పెత్తనంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు, వాళ్ళ యాత్రలు, వాళ్ళ స్నానాలు, వాళ్ళ గందరగోళాలు చేసుకునేవాళ్ళు అధమ భక్తులు. వాళ్ళ గురు భక్తులు ఎక్కదు, కానీ భక్తులు అధములు. వాళ్ళు అధములు గురువు గారికి ఏమీ చెప్పకుండా చేసుకుంటారు. ఉత్తములు ఇక గురువు గారు ఏం చెప్పినా గీచిన గీటు దాటకుండా ఆ పని చేస్తారు. మధ్యములను ఉంటారు వాళ్ళు, ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు వింటారు, అవకాశం లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఉదాహరణకి ఈ పూట ఏమండి ఈ రెండు దానిమ్మ గింజలు తినమన్నాం అనుకోండి, ఉత్తమ భక్తుడైతే వెనక ముందు చూడకుండా గురువుగారు తినమన్నారు అని మింగేస్తాడు. మధ్యమ భక్తుడు కొంచెం తేడా వస్తుందండి అని కొంచెం ఆలోచిస్తాడు. ఇంకా అధమ భక్తుడు వాడికి ఇష్టమైతే చెబుతాడు, లేకపోతే లేదు, ఇక వాడి సొంత పెత్తనం వాడిది. ఎక్కువ మంది అధమ భక్తులు ఉండరు అనుకోండి, గురువుగారికి చెప్పకుండా సొంత పెత్తనంతో నిర్ణయం తీసుకునే అధమ భక్తులు లోకంలో కొద్ది మంది ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. ఎక్కువ మంది మధ్యమ భక్తులు ఉంటారట. మధ్యమ భక్తులు అంటే ఏమిటనమాట, అవకాశం ఉంటే గురువు గారి మీద మాకున్న భక్తి ఎవరికీ లేదంటారు, లేదంటే గురువు గారు అలాగే చెబుతారు, ఆయన అలాగే చెబుతారండి, మన దారి మందేనండి అంటారు. ఇలాంటి భక్తులు ఎక్కువగా ఉంటారట. వీళ్ళు పాప ఎక్కువ జన్మలు ఎత్తుతారు. అధమ భక్తుల్ని బాగు చేయొచ్చట, ఉత్తమ భక్తుల్ని బాగు చేయొచ్చట, ఈ మధ్యమ భక్తులకి మాత్రం ఎక్కువ జన్మలు వస్తాయట. అందుకే మనకి ఏం చెప్పిందో నీతి శతకం కూడా ఏం చెబుతున్నది అనమాట, అజ్ఞః సుఖమారాధ్యః, అజ్ఞః సుఖమారాధ్యః, సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః, జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. అస్సలు తెలియని మూర్ఖుడు ఉంటాడే వాడికి చెప్పవచ్చు అజ్ఞః సుఖం ఆరాధ్య. సుఖమారాధ్యః అంటే సుఖంగా వాడికి చెప్పచ్చు అని అర్థం, ఏమి అక్షరం ముక్క రాదు వాడికి, కాబట్టి వాడికి అన్నీ చెప్పచ్చు. సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ, బాగా హై లెవెల్కి వెళ్ళిపోయిన పండితుడు ఉంటాడు, బాగా చదువుకున్నవాడు, అటువంటి జ్ఞానికి చెప్పచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. ఇక్కడుంది కొసమెరుపు అనమాట. ఒక్క పిసర్ చదువుకుంటాడు, ఎక్కడో ఏదో పుస్తకం, అదేదో బృహస్పతి హోర అంటాడు ఒకడు, గురు హోర అంటాడు ఒకడు, అదేదో పుస్తకాలు, ఆ పుస్తకాల్లో తాత్పర్యం చదువుకుంటాడు అనమాట. వాడికి ఆ తాత్పర్యం కూడా అర్థం సరిగ్గా తెలియదు కదా, వాడేదో రాస్తాడు, వీడేదో చదువుతాడు, కొంచెం చదువుకుంటాడు, కొంచెం వింటాడు, విన్నప్పుడు వీడికి అనుమానం వస్తుంది. ఆ అనుమానంలో కూడా పూర్తిగా తెలియదు తెలియదు, అలాగని తెలిసినట్టు నటిస్తాడు. వీడికి అహంకారం ఎక్కువగా ఉంటుంది, కొంచెం విన్నవాడికి ఎక్కువ అహంకారం ఉంటుందండి. తెలిసేదింత దుర్విదగ్ధుడు అంటే అహంకారం అన్నమాట. ఇంత పెసరు జ్ఞానం ఉండి కొండంత అహంకారం ఉండేవాళ్ళు ఉంటారే, నాలుగు రోజులు పురాణం విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, కొంతమంది అయ్యి బాబా అంతా తెలిసిపోయిందండి, ఇంకేం చెప్పగల, అయ్యి ఎన్నిసార్లు విన్నామో దేవీ భాగవతం, ఎన్నిసార్లు విన్నామో మార్కండేయ పురాణం, ఎన్నిసార్లు చిత్రకూట పర్వతం వెళ్ళామో, వీడు మహానుగా చిత్రకూట పర్వతంలో ఏ చిత్రం ఉందో ఇప్పటికీ తెలియదు, అయినా 100 సార్లు వెళ్ళాం అనుకుంటాడు. ఈ పెసరు జ్ఞానంతో తనంత గొప్పవాళ్ళు నాకు అన్నీ తెలుసని ఈ దుర్విదగ్ధుడు ఉంటాడు, ఈ అహంకారి. అటువంటి వాడిని బ్రహ్మాపి నరం నరంజయతి. బ్రహ్మ కూడా ఆ నరుణ్ణి బాగు చేయలేడు, బ్రహ్మే బాగు చేయలేకపోతే పద్మాగర్ గారు ఏం బాగు చేస్తాడు. అందుకని మేము కిక్కులు మరకుండా ఏమండి మేము ఇలా చెయ్యమా అని అడిగితే, మీ కర్మ చేస్తే చేయండి, చేయకపోతే మానేయండి అని ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు ఎలాగో వెండు, వీడు అన్నీ వింటాడా, ఆఖరణ మళ్ళీ వాడికి ఏది నచ్చితే అదే చేస్తాడు. కొంతమంది టెక్నిక్స్ ఉంటాయి, ఇటువంటి శిష్యులు చాలా ప్రమాదకరం అండి. అప్పుడు గురుగారు మీరు ఎలా చెబితే అలాగే చేస్తాం అంటారు, గురువుగారు మీరు ఎలా చెబితే అలాగే చేస్తాం. అయితే వెంటనే నాతో వచ్చేయండి అన్న అనుకోండి, ఒక్క 2 రోజులు ఆగి వస్తాం, ఇంతటి దానికి నన్ను ఎందుకు అడిగావు, నువ్వు అడగడం తప్పేనా, ఇది మోసమేనా, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటావు, నువ్వు గురువునా లేక దేవుడినా నీ అంతరంగాన్న, అసలు ఎందుకు అడగడం అలాంటప్పుడు. గురువుగారు మీరు ఏం చెబితే అదే చేస్తాం అన్నప్పుడు గురువుగారు తక్షణం నాతో రా అంటే రా, లేకపోతే మాట్లాడుకోరుకో, అడక్క నువ్వు. అడగమని గురువుగారు అడిగారా నిన్ను, నీ వెనకాతల పడి నువ్వు నన్ను అడిగి చెయ్యి అన్నాడా. కాబట్టి ఇటువంటి వాడు జ్ఞానలవ దుర్విదగ్ధుడు, ఇటువంటి వాడిని బ్రహ్మ అపి నరం నరంజయతి. ఇటువంటి నరుణ్ణి ఐసే మానవుకో బ్రహ్మాభి న బదల్సక్త, ఇటువంటి మానవుణ్ణి బ్రహ్మ కూడా మార్చలేడు. ఇది నేను మర్చిపోయి ఉత్తర భారత్లో ఉన్నాను అనుకుని కొంచెం హిందీ వచ్చింది అనుకోకండి, అప్పుడప్పుడు నాకు ఆ చిత్రకూట గుర్తుకు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాడిని బ్రహ్మే మార్చలేకపోతే ఇంకెవరూ మార్చలేరు. అటువంటి వాళ్ళ మనస్సులు కూడా స్వస్థముగా మార్చి అనుగ్రహించము తల్లి. పూర్తిగా జ్ఞానైనా అయి ఉండాలి, అజ్ఞుడైనా అయి ఉండాలి. అటువంటి వాళ్ళలో ఉత్తమ శిష్యులు అవ్వాలి మనం. ఎప్పుడు కూడా శిష్యుల్లో ఇంకా పరాకాష్ఠ కళ్ళాలి. మీరు ఎన్నిసార్లు విన్నారు శంకరాచార్యుల చరిత్ర, శంకరాచార్యులు గారి యొక్క శిష్యుల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థాయి ఉంది. అందులో సునందుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకే సనందుడని కూడా పిలుస్తారు. కానీ ప్రాచీన కాలంలో సునందుడనే పదం ఎక్కువగా ప్రసిద్ధిలో ఉన్నది. ఆయన గురువుగారు అంటే ప్రాణం, గురువుగారు చెప్తే చావడానికి సిద్ధపడతాడు. ఆయన తక్కిన శిష్యులకి భక్తి ఉంది, ఇంత భక్తి లేదు. కానీ గురువుగారు ఎప్పుడు వీడిని పొగుడుతున్నాడు కదా, దాంతో వాడికి ఈర్ష్య వచ్చింది. మేము ఇంతకాలం నుంచి గురువుగారు చుట్టూ ఉన్నాం, గురువుగారు పక్కనే ఇల్లు కట్టుకున్నాం, అయినా సరే గురువుగారి కొత్తగా వచ్చిన వాళ్ళని పొగుడుతున్నాడని కొంచెం సునందుడి మీద అందరికీ ఈర్ష్య వచ్చింది. ఇది గురువుగారు కనిపెట్టారు. అందరికీ అందరి మీద సమానమే, గురువుగారికి పక్షపాతం ఎందుకు ఉంటుందండి? గురువులు ఎప్పుడూ పక్షపాత బుద్ధి ఉండదు, గుణములను ప్రేమిస్తారు వాళ్ళు. వ్యక్తుల్ని ప్రేమించరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వ్యక్తి అయినా గురువుకు అనవసరం, ఆ గుణములు ఆకర్షింపజేస్తాయి, ఆ గుణముల వల్ల తొందరగా తరిస్తారు. విష్ణువు పక్కనున్న జయ విజయులకి శాపం వచ్చింది, కానీ ఆయన కాపాడా? కాపాడలేదు. ఎందుకని? వాళ్ళు జయ విజయులే, ఆయన కాపలవాళ్లే. కానీ సనక సనందనాథులకు అపచారం చేశారు, ఆ శిక్ష వాళ్ళు అనుభవించారు. పక్కనున్న ద్వారపాలకులకి శిక్ష తప్పకపోతే మామూలు మానవులు గురువుగారి పక్కనున్నంత మాత్రం చేత ఆయన రక్షిస్తాడ మిమ్మల్ని, మీ బుద్ధి బాగా లేకపోతే. అవునా? కాబట్టి సునందుడు యొక్క గుణములు మంచివి కనుక ప్రేమించాడు. ఇది కొంచెం తక్కిన శిష్యులకి కంటగింపయింది, వాళ్ళు ఆగ్రహించారు. గురువుగారిని బయటికి వెళ్ళాక విమర్శించడం మొదలెట్టారు. గురువుగారు మన గురించే చెప్పారు, ఎంతసేపు మనల్ని దెప్పుతున్నారు, ఆ కొత్త వాడిని ప్రేమిస్తున్నారు అనుకున్నారట. ఇలా కూడా అనుకునేవాళ్ళు ఉంటారులేండి. గురువుగారు వచ్చినప్పుడు టిక్కన నోరు మూసు కూర్చుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ దిక్కుమాల గురువు ఎంతసేపు మనే విమర్శిస్తున్నాడు అనుకుంటారట. అమాయకత్వం అది. ఇది గురువుగారికి తెలియదా? అందరికీ రెండు చెవులు ఉంటాయి, గురువుగారికి కొన్ని వేల చెవులు ఉంటాయి. గురువుగారు జ్ఞానం అనేటటువంటి కర్ణము కలిగిన వాడు. ఆయన వెంటనే కనిపెట్టే రోజు ఏం చేశాడు, పూర్ణానదికి పెద్ద వరత తెప్పించారు శంకరాచార్యులు వారు. ఆ నది అవతలకి పిల్లల్ని పంపి, పిల్లలారా అవతల ఒడ్డున దర్భలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, సమితులు ఉన్నాయి, అవి తండి అన్నట్ట. వీళ్ళంతా అవతల ఒడ్డుకు వెళ్ళి ఈ దర్భలు పుల్లలు పళ్ళు ఏరుతున్న సమయంలో పూర్ణానదికి వరత తెప్పించాడు. ఆయన వరద తెప్పించి హఠాత్తుగా శిష్యులారా పరుగు పరుగు నా దగ్గరికి రండి అన్నట్ట. అందరూ ఈ చేతిలో ఉన్న దర్పలు పళ్ళు వదిలి గురువుగారు రమ్మన్నారు కదా అని నది దగ్గరకు వచ్చారు. నది ఆ పూట ఆకాశమంతెత్తు కెరటాలతో ఉల్లోటోత్తుంగ తరంగయ్యి ప్రవహిస్తోంది. దాంతో హడిలిపోయి, అమ్మ బాబాయ్, నది ప్రవహిస్తోంది, ఇందులో దిగామంటే కొట్టుకుపోతాం, బంగాళాఖాతంలో తేలుతాం అని వాళ్ళంతా హడిలిపోయి అక్కడే కూర్చున్నారట కదలకుండా. ఒక్క సునందుడు మాత్రం పరుగు పరుగున మా గురువుగారు పిలిచారు, నదికి వరదొచ్చినా బురదొచ్చినా సరే నేను ఇందులోకి వచ్చేస్తానని టక్కన అందులో కాలు పెట్టేశాడు. ఆయన అలా కాలు పెట్టిన చోటల్లా నదిలో ఒక్కొక్క పువ్వు పైకొచ్చి ఆయన పాదం నదిలో ములగకుండా రక్షించిందిట. ఆయన నది నీటిలో కాలు పెట్టాడు, అడుగు నుంచి పువ్వు వచ్చేది, అది పద్మం. పద్మం వచ్చి కాలి కింద చేరి ఆయన్ని రక్షించింది. గురువుగారి మీద భక్తి ఉంటే నదీ దేవతలు కాపాడతాయి, సకల దేవతలు కాపాడతారు. దాంతో ఆయన పాదం కింద పద్మం వచ్చేది. నిజంగా ఆ నదిలో దిగితే మామూలు మానవుడైతే చచ్చిపోతాడు, ఎగిరిపోడా. అసలు నదికి కృత్రిమంగా వరం తెప్పించింది గురువుగారు. వీళ్ళని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఈ మహాత్ముడు నెగ్గాడు. ఎందువల్ల? సంపూర్ణమైన గురుభక్తి వల్ల. ఆయన నదిలోకి, అంత ఉధృతంగా ఉన్న నదిలోకి సాహసించి అడుగు పెట్టాడా లేదా? పెట్టగానే ఏం చేసింది, ఒక్కొక్క పువ్వు పైకి వచ్చేదిట. ఈయన కాలు పెట్టిన చోటల్లా ఈయన కాలు పెట్టేలోపు పువ్వు కింద ఉండేది, దాంతో పువ్వు మీద కాలు పెట్టాడు. ఈయన పద్మం మీద పాదాలు పెట్టి పాదాల కింద పద్మం పొందాడు గనక ఆ రోజు నుంచి సునందుడు పద్మపాదుడయ్యాడు. ఆయన పేరే మారిపోయింది. వాడు మనం పద్మపాదుడు అంటున్నాం తప్ప సునందుడు తీసేశాం. మండన మిశ్రుడు అంటున్నావా, సురేశ్వరాచార్యుడు అంటున్నాం. ఇలా శిష్యుల పేర్లు వాళ్ళ వాళ్ళ గుణముల వల్ల మారిపోతాయి. అప్పుడు గురువుగారు చూశారా, అది గురుభక్తి అంటే. అందుకని నేను ప్రశంసిస్తున్నాను, అందరికంటే ఆఖరిగా వచ్చాడు ఆయన. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు వాడు. మీ అందరి ఫేట్ ఇంతే, మీరెప్పుడు గురువుగారు పక్కనే ఉంటారు, అంత స్థాయిలో భక్తిని చూపించలేకపోతున్నారు. ఇది భక్తి అంటే. ఈ స్థాయి గురుభక్తితో మా గురువుగారు చెప్పారు, ఇక ప్రపంచం తల్లకిందులైన గురువు కంటే నాకు ఏది ఎక్కువ కాదనుకుని చెప్పినది చెప్పినట్టుగా తక్షణం చేసినటువంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు, ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ఆ స్థాయిలో గురుభక్తితో అమ్మని సేవించాలి. ఎందుకంటే అమ్మే గురుమూర్తి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు గురువు గురించి చెప్తున్నారు ఇక్కడ మనకి పురాణాల్లో? మీ గురువు రూపంలో అమ్మ దర్శనమిస్తోంది. అమ్మవారు ఎలా ఉంటుందో మీరు ఎంత గింజుకున్నా అంత తేలిగ్గా చూడలేరు. మీరు మీలాంటి భక్తుల గురించి చెప్పట్లా, సామాన్యుల గురించి చెప్తాను. మీరు మహాభక్తులు, రోజూ చూసి ఉండవచ్చు. ఈ మధ్యన ఒకడు అన్నాడు, నాకేదో దేవుడు కనపడ్డాడు అన్నవాడు మూర్ఖుడు అన్నాడు. ఆ అన్నవాడు ఒట్టి మూర్ఖుడు, వాడి కర్మ వాడికి ఎలా కనపట్లా. ప్రహ్లాదుడికి కనపడిన విష్ణువు హిరణ్యకశిపుడికి కనపడలేదు. మహానుభావులకి కళ్ళు మూసినా తెరిచిన ఆనందంతో కన్నీళ్లు కారతాయి. అందులో ఆ పరమాత్మ కనపడతాడు. కనపడలేదు అనడానికి నువ్వెవడమండి? దేవుడు కనపడ్డాడో లేదో అవతలవాడు అనుభూతిని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడేం లోకాన్ని మోసం చేయటానికి చెప్పట్లేదుగా. తనంత తాను మహానుభావులు ఆనందంతో అమ్మని చూచి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఆనంద బాష్పాలు కారుస్తారు. అమ్మ కనపడుతుంది. అమ్మ ఏ రూపంలో కనపడుతుంది? ప్రత్యక్షంగా గురువు రూపంలో ఉంటుంది. అందుకని మనకి ఏమన్నారు లలితా సహస్రనామంలో, గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గోజన్మభూ, మీ గురువు గారి రూపంలో ఉన్నది అమ్మే. గురుమూర్తి అంటే గురువు రూపంలో ఉంటుందని ఒక అర్థం. గురు అంటే పెద్ద మూర్తి, ఈ ప్రపంచమంతా వ్యాపించే అంత రూపంతో ఉంటుందని ఒక అర్థం. అమ్మవారిని ఎలా చూడగలుగుతాం అని బ్రహ్మపురాణంలో ఒకప్పుడు వ్యాసుణ్ణి ఒక శిష్యుడు అడిగాడు. నాకు అమ్మని చూడాలనుంది, చూడాలనుంది. ఎలా చూడగలనంటే, నీ ఎదురుగుండా ఉన్న గురువుని కాళ్ళు పట్టుకుని ధ్యానించు, ఆ గురువు రూపంలో మీ అమ్మ కనపడుతుంది. ఎదురుగుండా ఉన్న గురువేరు అమ్మ, అమ్మ రూపంలో ఉన్న గురువు, గురువు రూపంలో ఉన్న అమ్మను విడిచిపెట్టి అమ్మ ఎక్కడో ఉందనుకుంటావేమిరా అని దెమ్మ తిరిగే సమాధానం చెప్పాడు ఆయన. కాబట్టి మనం వేరే వెతుక్కోవలసిన అవసరం లేదు. అటువంటి తల్లిని దేవతలు ఎంతో భక్తితో ఓ గురుస్వరూపిణి నీకు నమస్కారం అన్నారు. మమ్మల్ని నిరంతరం రక్షించు. శూలేన పాహి నో దేవి, పాహి ఖడ్గేన చాంబికే, ఘంటాస్వనేన నఃపాహి చాపజ్యానిస్వనేన చ. నీ శూలముతో మమ్మల్ని రక్షించు. శూలంతో రక్షించడం ఏమిటి? నీ శూలముతో పాపాత్ములైన శత్రువుల్ని సంహరించు. ఈ లోకంలో శత్రువులు అనేవాళ్ళు ఎవరికీ ఉండకూడదు. పాపాత్ములు వాళ్ళు, లోక కంటకులు, అటువంటి వాళ్ళని సంహరించు. తద్వారా మమ్మల్ని రక్షించు. పాపాత్ములైన శత్రువులు ఎప్పుడు వస్తారు లోకానికి? నీ మనసు బాగుంటే రారు. నీ మనసు పవిత్రంగా ఉన్నంత వరకు నీకు ఎక్కడ చూసినా మిత్రులే తప్ప శత్రువులు ఉండరు. మంచంగాతో కఠవతీమే గంగ. మనసు పవిత్రంగా ఉంటే నీ పక్కనున్న కమండలంలో నీళ్లలోనే గంగ చేరుతుంది. నీ ఇంద్రియాలు సక్రమంగా ఉంటే అప్పుడు నీలో ఏ మన మానసికమైన వికారం రాదు. వికారం రానప్పుడు శత్రువు ఉండడు వాడికి. అసలు శత్రువు మిత్రువు నీ మనసు నుంచే పుడతారండి ఏదన్నా సరే. ప్రద్వేషో బహుమానోవా సంకల్పాదుపజాయతే, ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ లేదా వాడి మీద ప్రేమ కానీ నీ సంకల్పం వల్లే పుడుతుంది. నీలో ఉన్న కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని ఆరు శత్రువులు ఒక వ్యక్తిని చూడగానే ఏమనిపిస్తుంది? ఇతడు నీ శత్రువు అని చెబుతాయి. అప్పుడు వాడిని శత్రువు కింద భావిస్తున్నావు. ఒకడు చూడగానే ఇతడు నీ మిత్రుడు అని ఇవి చెబుతున్నాయి. వీటికి లొంగి వాడిని మిత్రుడు అనుకుంటున్నావు. కాబట్టి నీ మనస్సే ఈ శత్రుత్వానికి మిత్రత్వానికి కారణం. ఒక్క క్షణకాలం శత్రువు అనుకున్న వాడి మీద నువ్వు కొంచెం బుద్ధి మార్చుకుని చూడు. పొరపాటున వాడు ఏదో కోపం వచ్చి తిట్టాడు, వాడు తిట్టడానికి మూల కారణం నేనేగా అనుకున్నావా? ఇక వాడి మీద నీకు కోపం రాదు. ఒకప్పుడు నీకెందుకు అతని మీద కోపం వచ్చింది? అతనిలో గుణములు నీకు కోపం తెప్పించాయి, అసహ్యం కలిగించాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత అరేరే అతడి ప్రవర్తనలో ఏం లోపం ఉంది, అతడు మహాత్ముడు నన్ను పరీక్షించడానికి ఇలా అన్నాడేమో అనుకున్నావా? ఇక ద్వేషం రాదు. గురువుల మీద కూడా ఎందుకు ద్వేషం వస్తుంది? ఆయన నన్ను గురించి తిప్పాడు, నన్నే తిడుతున్నాడు అనిపించినప్పుడు ఆయన మీద నీకు ద్వేషం వస్తుంది. ఆయన నన్నుగా తిట్టేది, నాలో ఉన్న అహంకారాన్ని సమూలంగా తొలగిస్తున్నాడు, నాకు కనువిప్పు చేస్తున్నాడు అనిపించినప్పుడు నీ గురువు మీద ద్వేషం రాదు. పిల్లలు మేస్టార్ వచ్చి బెత్తంతో నాలుగు బాధారనుకోండి. ఓ గురువు గారు ఉన్నారు, ఎల్కేజీలో చేరిన కుర్రాడు ఒకడున్నాడు, పూర్వం కొట్టేవాళ్ళని ఇప్పుడు కొడితే మేస్టార్ పని అయిపోయినట్టే. పూర్వం చక్క గురువులు మోకాళ్ళతో గుంజీలు తీయించేవారు, నాలుగు బాధేవారు, స్టాండ్ సిట్ అనేవారు. నోటితో ఉండడానికి బాధేస్తే ఓ మేస్టార్ అయితే మరీ దారుణం, ఒక కర్ర వచ్చుకుని పైకెత్తితే లేవాలి, కిందకంటే కూర్చోవాలని వాడు. ఓరే బాబో ఈ పీరియడ్ 45 నిమిషములు సేపు అని స్పీడ్గా అనేవాడు. ఇంక పిల్లాడు కూర్చోలేక లేవలేక నా కాళ్ళు లాగి ఓసారి అలాగా 4-5 సార్లు ఆయన ఊపుతుంటే అలాగే ఉండిపోయారు. ఈ దిక్మల్లాడికి మెల్లకన్ను ఇళ్ళల్లా చూస్తున్నాడు, ఎటు చూస్తున్నాడు తెలియదు. పాపం ఆయన్ని గురువుగారు కదా, అప్పట్లో మేము అలా అనుకున్నాం, అందుకని మా చిన్నపిల్లల భావం చెప్తున్నాం, ఇప్పుడైతే అనగా. ఆ తర్వాత ఆయన చూసి, ఒరే సంస్కృతం మేస్టర్ అబ్బాయి నీ టెక్నిక్ కనిపెట్టాను రా, బెత్తం పైకి కిందకి ఎత్తుకుంటే అలా కూర్చుండిపోయావు ఏమిటంటే, అయ్యా నాకేమో కళ్ళండి కొంచెం మెల్లండి నేను కావాలని. ఆయనకి మెల్ల ఆ పైకి కిందకి బెత్తం ఎత్తుతూ అంటే ఎత్తుతున్నారో దిప్పుతున్నారో తెలియట్లేదండి అన్నాను. నువ్వు నన్ను తిప్పావురా, మీ నాన్నగారికి చూద్దాను రా అనివాడు ఆయన. పాపం తర్వాత చచ్చిపోయి ఏలోకాన్ని ఉన్నాడో తెలియదు కానీ ఇంతంత ముక్కుపొడిని తెగపీలు చేసి పిచ్చెక్కినట్టు కొట్టేవాడు ఆయన. పాపం ఏం చేస్తాం, బహుశా పిచ్చెక్కినట్టు కొడతారు కాబట్టి కొంతమందికి ఆ పిచ్చి పేర్లు కూడా పెడతారేమో తెలియదు కానీ ఇలాంటి మాస్టర్లు కూడా ఉంటారు. అప్పుడు కూడా మాకేమనిపించేదో తెలుసా, తెలియక గురువుగారు కొట్టినప్పుడు ఒక్క క్షణకాలం మాత్రం అయ్యో ఈ గురువుగారు కొట్టారనిపించేది.
ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఓ రోజున మా నాన్నగారు ఓ పురాణం చెప్పారు. ఆ పురాణం చెప్పాక అర్థమైంది, గురువులు ఎవరి మీద కక్ష కట్టరు, కక్ష కట్టే గురువులు ఎక్కడో ఉంటారు అరుదుగా. ఆ రోజుల్లో గురువులు కదా, ఈ రోజుల్లో గురువులు పక్కన పెట్టండి. ఆ రోజుల్లో గురువులు ఈ పిల్లవాడు శిక్షించకపోతే దారిలో పడడు, వ్యసనపరుడు అవుతాడేమో, స్కూల్ ఎక్కొడతాడేమో, పాడైపోతాడేమో అని పాపం వీడిని బాగు చేయడానికి కొట్టేవారు. ఆ ప్రేమ మనకు కొంచెం పెద్దయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మేస్టర్ పాఠం చెప్పారు అక్కడ శర్మగారు, ఒకప్పుడు ఆయన చేతిలో రెండు మూడు దెబ్బలు తిన్నవాళ్ళంతా మొదట్లో అప్పుడు కొట్టారనిపించేది, కానీ ఇప్పుడు పెద్దయ్యాక వాళ్ళు ఏమంటారో తెలిసిన, గురువుగారు మీరు పెత్తంతో కొట్టబట్టి ఇవాళ మేము మొత్తం ప్రపంచం తెరగలుగుతున్నాం అంటున్నారు. అంటే అప్పటికప్పటికి ఎందుకు తేడా వచ్చింది? ఆనాడు ఆ గురువునే నువ్వు శత్రువు అనుకున్నావు, ఇప్పుడు ఆ గురువుని నాకు గురువు ఆయనే భిక్ష పెట్టాడు అంటున్నావు. నీలో జ్ఞానం రాగానే, నీలో ఉన్న అజ్ఞానం పోగానే, నీ మనస్సులో భావం పోగానే ప్రద్వేషం ఇవాళ బహుమానంగా మారింది. అంటే ఈ విధమైన ద్వేషం కానీ భక్తి కానీ నీ మనస్సు నుంచే పుట్టే, కేవలం నీ మనస్సే మూల కారణం. మన ఏవ ప్రధానం ఈ కారణం బంధమోక్షయో, ఈ బంధమోక్షాలకు మూల కారణం కేవలం మనస్సు. ఈ రోజు నుంచి మీ మనస్సులో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే తొలగించి చూడండి ఒకసారి, అది మనకు ఎంతో లాభం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. చిన్నప్పుడు కొట్టిన వాళ్ళందరి మీద ఇవాళ మనకి ఆనందమే కలుగుతుంది, వాళ్ళ మీద కోపం పోతుంది, వాళ్ళ మీద ప్రేమ కలుగుతుందా లేదా? మామగారు వచ్చిన కొత్తలో కోడలు కొంచెం దారిలో పెట్టడానికి తిట్టాట, అప్పుడు ఆ కోడలు మా మామగారు చస్తే బాగుండు అనుకునేది. ఆవిడే రాను 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 ఎంతో మార్పుకు వచ్చి, మామగారు ఎంతో ఉత్తముడండి, నా సంసారం తీర్చిదిద్దుకోవడానికి నాకు మంచి సలహా ఇచ్చాడు అని కన్నీళ్లు పెట్టుకున్న కోడలు నేను చూశాను. ఇవాళ చచ్చిపోతే ఆయనకి తద్దినం పెట్టడానికి పోటీ పడుతున్న కోడళ్ళు ఉన్నారు. ఈ కోడళ్ళే వచ్చిన కొత్తలో ఆయన తిట్టారు, మావయ్య గారు దుర్మార్గుడని. ఆనాడు నీ బుద్ధిలో తేడా, కాబట్టి నీకు ఆయన మీద ద్వేషం కలిగింది. ఇవాళ నీ బుద్ధిలో మార్పు వచ్చింది, ఆయన మీద నీకు ప్రేమ కలుగుతోంది. ఇవే సృష్టి యొక్క రహస్యములు. కాబట్టి మనకి ఇతరులు ఎప్పుడు శత్రువులు అనిపిస్తారంటే మనలో భావం సరిగ్గా లేకపోతే. ఆ భావమును నువ్వు సూలముతో పొడిచి ఆ దరిద్ర భావాన్ని, శత్రుత్వ భావాన్ని, నీచ భావాన్ని తొలగించు. తద్వారా లోకంలో నాకు శత్రువులు లేకుండా చెయ్యి. అప్పుడప్పుడు అసురులు విజృంభిస్తారు, వాళ్ళని సంహరించు, సోలముతో నన్ను రక్షించు. కాబట్టి ఓ దేవి, దేవి అంటే ఓ అమ్మ, నహ మమ్ములను సూలేన సోలముతో పాహి అని అంటున్నాడు. సూలేన పాహి నో దేవి, నో అంటే ఇంగ్లీష్లో నో కాసమా, నహ అంటే మమ్ములను, అది పక్కనున్న దేవి వల్ల నహ నో అయ్యింది. దేవి అంటే ఓ అమ్మ, ఓ జగదంబ, నహ మమ్ములను సూలేన సోలముతో పాహి రక్షించు. పాహి ఖడ్గేన చాంబికే, అంబికే ఓ అమ్మవారు, ఖడ్గేన కత్తితో పాహి రక్షించు. అన్నిటికీ నహ పెట్టుకోవాలి, మమ్ములను కత్తితో కూడా కాపాడు, కత్తితో కూడా కొన్ని చేదించవచ్చు. మన కాళ్ళకి తీగలు తగులుకున్నాయి, ఆ తీగలు మనల్ని బంధించాయి, ఆ తీగల్ని కత్తితో నరకాలి. సంసారం ఓ పెద్ద పాశం, ఈత కొట్టేవాళ్ళకి బాగా తెలుస్తుంది. మీలో ఈతలు కొట్టిన వాళ్ళు ఉంటే, అందులో ముఖ్యంగా చెరువుల్లో ఈత కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేస్తే అప్పుడు చెప్తానమాట. బాగా నాచు తీగలు పట్టినటువంటి చెరువుల్లో ఈదేటప్పుడు ఒక్కోసారి తెలియకుండా తీగల కాళ్ళకు అడ్డం వస్తాయి, అప్పుడు ఎంత ప్రమాదం తెలుసునండి. ఎక్కువ తీగల మధ్యలో ఎందుకు ఈదటం ప్రమాదం అంటే, మా చిన్నప్పుడు మాకు ఆ సరిపిల్లలో పెద్ద చెరువు ఉండేది, ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చెరువులో మా ఇష్టం వచ్చినట్టు ఈదేసేవాడు. ఓసారి కర్మకాలు తీగలు పెరిగిపోయి ఈ తీగలు కాళ్ళకు అడ్డం పడిపోయాయి. వెంటనే నేను ఆ తీగలు కాళ్ళకు అడ్డం పడడం వల్ల పైకి లేవలేకపోయా. అప్పుడు మా వెనకాతలు వస్తున్న తమ్ముడు ఆ తీగలు పటక్కని తెంపాడు, లేకపోతే మీకు ఉపన్యాసం చెప్పకుండా ఎప్పుడో పటక్కనివ్వండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కాళ్ళకి ఈ తీగలు ఈదేటప్పుడు అడ్డం పడితే ఏం చేయాలి? కత్తితో నరికి అవతల బారేయాలి. సంసారంలో మనకి ఇలాంటి ఎన్నో బంధాలు ఉన్నాయి, ఈ బంధాలన్నీ మన కాళ్ళకు అడ్డం పడినట్టే, తీగలు అడ్డం పడినట్టుగా మనకు అడ్డం పడుతూ ఉంటాయి. ఎన్ని రకాల బంధాలండి. ఒక్క ఇంటి మీద వ్యామోహంతో ఇల్లు కదలకుండా అక్కడే ఉన్నవాడు ఉన్నారు తెలుసా? ఇల్లు అంటే పిచ్చి కొంతమంది కనమాట. మామిడి చెట్లు పెంచా, ఆ చెట్టు పెంచా, పువ్వులు చెట్లు పెంచాను, ఈ ఇల్లు రోజు తుడుస్తున్నాను, రంగులు వేస్తున్నాను, అందువల్ల ఇల్లు వదిలిపెట్టి ఎక్కడైనా తీర్థయాత్రలకు వెడితే నేను వచ్చేలోపు ఇల్లు పాడైపోతుందని తీర్థయాత్రలకు వెళ్ళని వాళ్ళు, ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ కాశాపట్లో ఇల్లు ఏమైపోతుందో, ఇల్లు నిల్లైపోతుందేమో అనుకుని ఉపన్యాసానికి రానివాళ్ళు, అలా ఎప్పుడు ఇల్లే లోకంగా బతికేవాళ్ళు కొందరున్నారన్నమాట. వీళ్ళకి ఈ గృహమే ఒక తేగై కాలిక చుట్టుకుని ఈ సంసారం అనే చెరువులో ముంచేస్తుంది. కొంతమందికి కొంప, కొంతమందికి టీవీ సీరియల్స్, కొంతమందికి ఇక భోజనం పెచ్చ. ఎప్పుడో రాత్రి 8 పలహారానికి సాయంకాలం 4 దగ్గర నుంచి మైసూరు బజ్జీ పిండి నానబెట్టుకొని దీన్ని మైసూరు బజ్జీ వేసుకోవడానికి ఉసూరుమంటూ బతుకుతారు. అది వాళ్ళ కాళ్ళకి బంధం, ఇలా ఒక్కొక్కడికో బంధం అనమాట. వాడు కొడుకు, వాడు కోడలు, ఎన్నాళ్ళకో ఎన్నాళ్ళకి మా ఇంట్లోకో మనవడు వచ్చాడు లేక మనవరాలు వచ్చిందని ఈ మనవరాలు గోడుగుండు పోయి చూసుకుని ఓహోహోహో పొంగిపోతూ ఉంటాయి. ఇవన్నీ బంధాలు మనకు తెలియకుండానే. ఈ దిక్కుమాలిన బంధములన్నీ మనం చెరువులో ఈదుతూ ఉంటే, సంసారం అనే చెరువులో ఈదుతూ ఉంటే కాళ్ళకి తీగలే చుట్టుకుంటాయి. ఈ తీగల్ని కత్తితో పటక్కన నరికి మేము సంసారం అనే చెరువులో మునిగి చచ్చిపోకుండా కాపాడాలి. అందుకని ఓ అమ్మ నీ చేతిలో ఉన్న కత్తితో ఈ తీగల్ని, ఈ భవబంధాల్ని తొలగించి రక్షించు. కత్తితో మమ్మల్ని రక్షించు. ఘంటాస్వనేన నఃపాహి, అమ్మవారి చేతిలో పెద్ద గంట ఉంది, ఈ గంటని టింగ్ టింగ్ అని మోగించు. ఈ ఘంటా శబ్దంతో నహ మమ్ములను పాహి రక్షించు. ఘంటా శబ్దంతో మోగించడం ఏమిటి? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాద్ ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అని ఘంటారవానికి ఒక శ్లోకం ఉంది. దేవతలందరూ గంట మోయిస్తే ఇంట్లోకి వస్తారు. చక్కగా పూజామందిరంలో మీ ఇంట్లో ఉన్న గంటని టింగ్ టింగ్ అని మోగించండి. ఆ శబ్దం విని దేవతలంతా పరుగు పరుగును మీ ఇంట్లోకి వస్తారు. దేవతలు రావడం కోసం గంట మోగించాలట. దేవతలు రాగానే పోయేవాళ్ళు కొందరు ఉంటారు. ఎవరు వాళ్ళు? గమనార్థంతు రక్షసాం, రాక్షసులు పోవడానికి. టింగ్ టింగ్ అని గంట కొడితే రాక్షసులు పారిపోతారు. అదేమిటో, దేవాలయంలో కొట్టే గంట దెబ్బకి రాక్షసులు ఒక్క క్షణం ఉండలేరట. పాపాత్ములు అక్కడ ఉండలేరు. పాపాత్ములైన క్రూరులైన రాక్షసులు హడిలి పుంజాలు తెంపుకుని పారిపోతారు. దేవతలు వస్తారు. అందుకని దేవతల్ని ఆహ్వానించడం కోసం గంటని మనం మోగించాలి. అందుకే గంట గట్టిగా మోగించింది అమ్మ. ఆ గంట దెబ్బకి చెవులు పగిలి తెచ్చిపోయిన రాక్షసులు ఉన్నారు, తెలుసిన మీకు. అందుకని గంట మోగించాలి. గంట అంటే కొంతమంది ఇంట్లో వెండి గంటని ఇంత చేస్తారు. అసలు గంట అదేం గంట అండి బాబు? అందులో శబ్దమే వినపడదు. టింగు టింగు అని కొట్టలేదు. ఇంత గంట పిసిరు కొట్టుతానంతో చేయించుకోవడం ఎందుకు? ఒకవేళ వెండి ఎవడైనా ఎత్తుకుపోతాడనే భయం ఉంటే, బంగారం ఎవడైనా ఎత్తుకుపోతాడనే భయం ఉంటే ఏదో జాగ్రత్తగా కాపాడే మాబోటి వాళ్ళని నమ్మి మా చేతిలో పెట్టి చక్క పెద్ద ఇత్తడి గంట ఒకటి కొనుక్కోండి. ఎంత పెద్ద గంట కొనుక్కొని టింగ్ టింగ్ అని వాయించాలి. శబ్దం గణ 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 మోగాలి. మీ ఇంట్లో గంట మోగిందంటే స్కూల్ దాకా వినపడాలి. అంతేగాని పక్కన నిద్రపోతున్న భర్త గారికి కూడా వినపడకపోతే ఇది గంటే ఏమిటి? అది తంటా తప్ప. దానివల్ల దేవతలు రారు, రాక్షసులు పోరు. ఇంట్లో రాక్షసులు అలాగే మీ ఆయనలో నిద్ర రూపంలో పట్టుకుంటారు. ఈయన అలా నిద్రపోతూ ఉంటాడు. దేవతలు ఎలా వస్తారండి? వినపడాలా? ఇక్కడ ఏదైనా పురాణం జరుగుతుందని మంచి మైకు పెట్టి బయటకు వినిపిస్తే విని ఎవడన్నా ఆకర్షింపబడి వస్తాడు, లేదా బయట కూర్చుని వింటాడు. ఏమీ లేకుండా నాలో నేను కొనుక్కుంటూ పాడుకుంటూ కూర్చుంటే ఎవడు రాడు అక్కడ. ఒకళ్ళు ఇద్దరు మిగులుతారు. ఈ ఒకళ్ళిద్దరూ కూడా మధ్యలో అడు తిరుగుతూ ఇడు తిరుగుతూ ఓ శ్లోకం అటు వింటూ ఓ శ్లోకం ఇటు వింటూ పోతారు. ఇంకక్కడ పురాణం ఏం చెప్పగలుగుతాం? అలా చెప్పాలంటే ఎంతో యోగశక్తి కావాలి. ఓ మాదిరివాడు అలా చెప్పలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి పనులకి ఘంటారవం చెయ్యాలి. ఆ ఘంటారవం పరమ పాపాత్ములైన రాక్షసుల్ని గెంటేస్తుంది, దేవతల్ని రప్పిస్తుంది. అమ్మా నీ చేతిలో ఉన్న గంటని బాగా మోయించు, అందులోంచి శబ్దం తెప్పించు, ఆ శబ్దంతో మమ్మల్ని పవిత్రుని చేసి రక్షించు అనగా మా ఇల్లు ఎప్పుడూ దేవతలకి నిలయం అవ్వాలి, పాపాత్ములు ఉండకూడదు ఇందులో. మాలో దుష్టబుద్ధులు తొలగించి శిష్టబుద్ధులు నింపి రక్షించు ఓ దుష్ట సంహారిణి. ఆపై చాపజ్యానిస్సనేనచ ధనుష్టంకారం చెయ్యి. ధనుస్సు యొక్క అల్లెతాడుని పట్ పట్టం లాగు విడిచిపెట్టు. ఆ అల్లెతాడు విడిచిపెట్టినప్పుడల్లా అద్భుతమైన శబ్దం వస్తుందండి. ఆవిడ జాఘోషం బతిభీషణం వై అంటాడు. అల్లెతాడు లాగి కొడుతూ ఉంటే ఠం ఠం అని శబ్దం వస్తూ ఉంటే ఆ శబ్దానికి శత్రువుల యొక్క గుండెలు అవిసిపోయి గుండెకి తెచ్చేవారట. హార్ట్ పేషెంట్లు ఉంటారు ఉత్తర కుమారుడు లాంటి వాళ్ళు, వాళ్ళు ముందే పోతారు. కొంచెం పరాక్రమవంతుడు కూడా ఈ దెబ్బకి అడిలిపోతాడు. అందుకే తిక్కన గారు విరాట పురంలో రాయిలా, జాఘోషం బతిభీషణం వై దిశాచక్రంబు నిండం శరవ్యాఘాతంబున శాత్రువుండు వికలస్వాంతుండుగా నారదశ్లేఘాపాత్రమునై వినిర్గళ భుజా విశ్రంభమున్ రౌద్ర రేఖా ఘోరాకృతి ఏన చూపెద అశంకన్ చూడుడి ఎందరున్నంటాడు. నేను నా చేతిలో ఉన్న ధనుస్సు యొక్క అల్లెతాడు టప్ప టప్ప లాగుతూ ఉంటే ఈ శబ్దము శత్రువుల యొక్క హృదయములను భేదిస్తుంది, అలా భేదించి చంపుతాను. అసలు బాణమే వేయక్కర్లేదటండి. బాణం వేసి కొట్టి వాడిని చంపవలసిన అవసరం లేకుండా ఈ ధనుష్టంకారం చేస్తూ ఉంటే టింగ్ టింగ్ అని కొడుతూ ఉంటే ఈ దెబ్బకే చచ్చిపోతారట. ఆ దెబ్బకే చచ్చిపోయేసి శత్రువుని చంపడం పెద్ద కష్టమా? కొంతమంది ఎన్ని బాణాలు వేసినా సవరు, ధనుష్టంకారాలకు సవరు. కొందరు పిరికాళ్ళు ఉంటారు. కానీ అమ్మ ధనుస్సు అటువంటిది కాదు. అమ్మ కనుక ఠం ఠంగ్ 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 అని ధనుస్సుని మోగిస్తూ ఉంటే, అల్లెతాడు లాగి విడిచిపెడుతూ ఉంటే, పుట్టే శబ్దమునకు భీకరాకారుడైన మహిషుడు వణికిపోయాడు. శుంభని శుంభాదులే వణికిపోయాడు. అంత భయంకరమైనది నీ అల్లె తాటి మ్రోత. ఆ మ్రోతతో రోత పుట్టి శత్రువులంతా వికలస్వాంతులై నశిస్తారు. ఆ చేప జ్ఞానస్వనంతో మమ్మల్ని రక్షించు. ఇంకొక రహస్యం తెలుసా ఇప్పుడు మీకు? ఇందులో ఇంకొక అంతరార్థం అంది. చేపజ్ఞానస్వనము అంటే ఓంకార శబ్దం అని అర్థం. ఒకసారి మీరు ఎప్పుడైనా ధనుస్సు చూడండి, అది ఎలా ఉంటుంది? ఓంకారంలో వంగి ఉంటుంది ఇటువైపు, ఆ మధ్యలో బాణం పెడతారు. అందుకే ప్రణవో ధను ఉపనిషత్తుల్లో శ్లోకం ఉంది, అదే శ్లోకం యథాతథంగా దేవీ భాగవతంలో ఉంది, అదే శ్లోకం మార్కండేయ పురాణంలో ఉన్నది. ఓంకారమే ధనుస్సు, ప్రణవో ధను శిరోహ్యాత్మా. దానికి బాణమేమిటి? మీ ఆత్మ. ఓంకారం ఒక ధనుస్సు నాయన, ఈ ధనుస్సు ఓంకారం అనే వింటికి బాణం ఎక్కువ పెట్టాలి కదా, అదేం బాణం? నీ ఆత్మ, దానికి బాణం చెయ్యి. బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే. ఈ బాణంతో దేని కొడతావు? దీనికి లక్ష్యం ఉండాలిగా. బాణం ఎక్కువ పెట్టి దేని కొడితే దాన్ని కొట్టకూడదు, దాంతో ఒక అద్భుతమైన దాన్ని కొట్టాలి. నువ్వు ఈ బాణంతో బ్రహ్మని భేదించు. అంటే ఏమిటి? బ్రహ్మలో కలిసిపోపో, బ్రహ్మని కొట్టు ఈ బాణంతో. అది వేసేటప్పుడు ఎలా వేయాలి? మళ్ళీ ఎదురుగుండా ఒక లక్ష్యం ఉంది, దాన్ని కొట్టాలి. కొట్టేటప్పుడు బాణం సక్రమంగా కొట్టకపోతే గురి తప్పి ఇంకో పక్కన ఉన్నదానికి తగులుతుంది, అది ప్రమాదం. అప్రమత్తేన వేత్తవ్యం, నువ్వు అప్రమత్తుడవై గురి తప్పకుండా బాణం కొట్టు. అప్పుడు శరవత్తన్మయో భవేత్. ఈ బాణం వెళ్ళి ఆ లక్ష్యాన్ని కొట్టినట్టుగా నువ్వు అందులో కలిసిపోతావు. కాబట్టి ఓంకారాన్ని ధనుస్సుతో పోల్చారు మన వాళ్ళు. అమ్మవారి చేతిలో చేపమంటే ఓంకార ధనుస్సు. ఆ ఓంకార ధనుస్సును లాగి కొడుతూ ఉంటే అప్పుడు అందులోంచి వచ్చే శబ్దం ఏంటనమాట? ఓమని దీర్ఘముగా పలికేటటువంటి ఉచ్చారణ ధ్వని, ఓమని ఒక నాదం వస్తుంది. ఈ నాదముతో మమ్మల్ని రక్షించు అని అంతరార్థం. ఓంకార నాదంతో మనల్ని రక్షిస్తే ఇక మనలో ఏ విధమైనటువంటి హుంకారాలు ఉండవు, నీచత్వాలు ఉండవు, పాప లక్షణాలన్నీ తొలగిపోతాయి. అలా రక్షించమ్మా. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా అన్ని వేపులా నువ్వే మమ్మల్ని రక్షించాలి. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి. ఓ తల్లి, ప్రాచ్యాం తూర్పు దిక్కున రక్షించు. మేము తూర్పుకు ప్రయాణం చేసినప్పుడు తూర్పు దిక్కులో నీవు కొలువై నెలవై మమ్మల్ని రక్షించు. మేము మళ్ళీ పడమరకు వెళ్ళాం, ప్రతీచ్యాం అక్కడ కూడా రక్షించు. దక్షిణే దక్షిణం దిక్కులో చండికే ఓ చండికాదేవి రక్షించు. ఆ తర్వాత ఉత్తరస్యాం తథేశ్వరి, ఉత్తర దిక్కులో కూడా అదేవిధంగా రక్షించు. తల్లి ఎలా రక్షిస్తావు మరి? తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు దిక్కుల్లో రక్షించు అని కోరడం కాదు. దేంతో రక్షించాలి? బ్రాహ్మణేనాత్మ సోలస్య, నీ చేతిలో ఉన్న సోలం గిర్రును తిప్పి మా శత్రువులు ఎక్కడ లేకుండా చేసి, నీ సోలమును తిప్పడం ద్వారా మమ్మల్ని ఆ దిక్కుల్లో శత్రువులు లేకుండా చేసి కాపాడు. అంటే నీ సోలముతో మమ్మల్ని రక్షించు. సోలంలో ఏముంటాయి? మూడు ముళ్ళు ఉంటాయి, ఆ త్రిశూలం. ఆ మూడు ముళ్ళు ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తి ఆత్మకురాలివై మమ్మల్ని ఇన్ని దిక్కుల్లో అన్ని వేళలా కాపాడు అని అంతరార్థం అన్నమాట. సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితి యాని చాత్యర్థఘోరాణి తై రక్షాస్మాస్తథాభవం. తల్లి, నువ్వు ఎన్ని రకాల రూపాలతో తిరుగుతావో ఎక్కువ రూపాలు సౌమ్యంగా ఉంటాయి. అమ్మవారు నిజానికి సౌమ్యస్వరూపిణి. అందంగా దుర్గా రూపంలో, సరస్వతీ రూపంలో, మహాలక్ష్మి రూపంలో చక్కని పట్టు చీరలు కట్టుకుని అనేక ఆభరణములు ధరించి రకరకాల మాలలు ధరించి అమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలా దర్శనమిచ్చినప్పుడు ఆ రూపాన్ని చూస్తే మనకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది కదండి. రూపాల్లో కూడా కొన్ని రూపాలు సౌమ్యంగా ఉంటాయి. ఇప్పుడు శారదా పరమేశ్వరిని చూడగానే ఒక్క క్షణకాలం మన శరీరం గుండె జల్లుమందు. తెల్లని రూపం, పైనుంచి కింద దాకా అమ్మవారికి అలంకారం, రకరకాల పూలమాలలు, కింద శ్రీచక్రం, అదంతా చూడడానికి బంగారపు రంగులో కనపడుతూ ఉంటే అది ఒరిజినల్ బంగారమో ఇంకోటో మనకు అనవసరం. కానీ ఆ రంగును చూడగానే సువర్ణ వర్ణంలో వెలిసిపోతూ ఉంటే అబ్బా ఏమి తెలియని ఆనందం వస్తుందో మనకి, బ్రహ్మానంద భరితం అయిపోతాం మనం. అదే సౌమ్య రూపం అంటే. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తూ ఉంటుందమ్మా? ఘోరాణి, భయంకరమైన మహాకాళిగా పెద్ద నాలుక బయట పెట్టి నాలుగేసి చేతులు పుచ్చుకొని కింద మహిషాసురుడు ఒక్క తొక్కు తొక్కి చేతిలో సోలం పుచ్చుకొని అని కనబడుతుంటే మహాకాళి రోయ్ నిన్ను ఇరుచక తింటం రోయ్ అని పాడుతూ ఉంటే ఆ రూపం చూస్తే ఒక రకంగా ఉంటుంది. ఇది సౌమ్య రూపం, ఇది భయంకర రూపం. కానీ చిత్రం ఏంటో తెలిసిన, ఈ భయంకర రూపమే లేకపోతే రాక్షసుల్ని చంపడం ఎలాగా, సౌమ్య రూపం లేకపోతే మమ్మల్ని కాపాడడం ఎలాగా. కొంతమంది సౌమ్య రూపంతో దర్శనమిచ్చినప్పుడు పొంగిపోతూ భయంకర రూపాన్ని చూస్తే వణికిపోతున్నారు. కానీ పిచ్చాళ్ళకి తెలియదు కానీ ఈ భయంకర రూపం నీకు ఉంది కాబట్టి ఇవాళ ఈ సౌమ్య రూపంతో ఉన్న నిన్ను చూడగలుగుతున్నాం. నువ్వు భయంకర రూపం ధరించకుండా ఎప్పుడు సౌమ్యంగా ఉంటే ఈ భూలోకంలో ఒక్కడో చెప్పిన మాట వెండవు.